నేను ఆత్మబంధువు గారు, అందరికీ ఆత్మజ్ఞానం కలుగుతుంది, మీరు అందరూ నిజమైన సుఖాన్ని పొందుతారు. అంటే దేహ ప్రారంభం ఎలా ఉన్నా దాంతో నిమిత్తం లేదు, దేహ ప్రారంభంతో నిమిత్తం లేదు, మీరు సుఖి అవుతారు. నిజమైన సుఖి ఒక జ్ఞానం మాత్రమే. ఆత్మజ్ఞానం మీకు కలిగే వరకు నిజమైన సుఖం మీకు, ఆ స్వతంత్రమైన సుఖం స్వచ్ఛమైన సుఖం. అంటే స్వచ్ఛమైన సుఖం ఎలా ఉంటుందంటే పొదుక్కడ పాలులా ఉంటుంది, నీళ్ళు కలపిన పాలు ఎలా ఉంటాయి. స్వచ్ఛమైన సుఖం పైగా స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన సుఖమే స్వచ్ఛంగా ఉంటుంది. స్వతంత్రం కాని సుఖం ఇతర మనుషుల మీద, వస్తువుల మీద, ప్రపంచం మీద ఆధారపడిన సుఖం ఏది స్వచ్ఛంగా ఉండదు, నిర్మలంగా ఉండదు, ఉండకలిగే భవిష్యత్తులో దుఃఖం తీసుకొస్తుంది. పరిణామాలు ఇప్పుడు మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ట్రైనింగ్ కోసం వచ్చి ఈ మనస్సు. ఇప్పుడు మనకు నేను నేనుగా ఏదైతే వ్యక్తం అవుతుందో అది మనస్సు. ఆ మనస్సులోనే అజ్ఞానం ఉంది, మనస్సులోనే అశాంతి ఉంది, మనస్సులోనే అభివృద్ధి ఉంది, మనస్సులోనే మూర్ఖత్వం ఉంది. అది పెంట అంతా మన మనస్సులోనే ఉంది. అజ్ఞానం ఎక్కడ ఉంది, అవిద్య ఎక్కడ ఉంది అనుకుంటాం. ఈ పెంట అంతా మనస్సులో ఉంది. ఇప్పుడు ఈ శరీరాన్ని మోసం తిరుగుతుంది మనస్సు. దేహం ఏ పని మీద అయితే వచ్చిందో మనకి భూమి మీదకి, అనకంటే మన నడిపే శక్తి గొప్పది. దాని చేసిన పనిముట్లను మనకి తెలియక అహంకారం తెచ్చుకుంటుంది. ఏ శక్తి అయితే మనం నడుపుతుందో అది మనకంటే అతీతమైంది, మనకంటే గొప్పది, అది మన కళ్ళకు కనిపించకపోయిన. అంటే నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా, నీకు తలంపులు ఉన్నా తలంపులు లేకపోయినా, ఆ దేహం ఈ భూమి మీదకి ఎందుకు పంపాడు ఈశ్వరుడు? ఆ యాత్ర జరిగిపోతుంది, తర్వాత అది నశిస్తుంది, దేహం నశిస్తుంది. అజ్ఞానం ఎక్కడుంది ఎక్కడుంది అనుకుంటాం. ఒక విషయం మనం మర్చిపోతున్నాం, మన మనస్సులో అజ్ఞానమే మనకు మెయిన్గా వ్యక్తం. అది ఎలా తగ్గుతుంది అంటే ఈశ్వరు అంటే భక్తులేమో ఈశ్వరుడు ఈశ్వరుడు దేవుడు దేవుడు అంటారు, జ్ఞానులు బ్రహ్మం బ్రహ్మం అంటారు. అదైనా ఇదేనా ఒకటి తేలి తేడా. మామూలు ఉన్నది ఒకటే వస్తువు సత్యము, అది బ్రహ్మము. అది మనం మీటింగ్లో చెప్పుకుంటున్నాం. దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం ఉండటం, దాని స్వరూపం సత్యం, దాని స్వరూపం అనంతం, దాని స్వరూపం ఆనందం అని అది అన్లిమిటెడ్. మనకి హద్దులున్న వస్తువులోంచి దుఃఖం వస్తుంది, కానీ హద్దులు లేని వస్తువులోంచి దుఃఖం రాదు. మనకి దేహాభిమానం, దేహబుద్ధి, భగవంతుడి పట్ల, ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత లేకుండా, శరణాగతి లేకుండా ఇది నశించదు. అసలు ఫండమెంటల్గా మనకు అర్థం అవ్వాలి. ఎన్ని మార్గాలు చెప్పినా, విచారణ మార్గం చెప్పినా, భక్తి మార్గం చెప్పినా, ఎందులోంచి విడుదల అని, ఎందుకంటే శరీరంలోంచి విడుదల అవడానికి శ్రమించుకు శరీరం ఎదురు చచ్చిపోతుంది, మనం విడుదలైపోతాం. మోక్షం శరీరానికి కాదు. మన కళ్ళు ఎదురుకుండానే ఈ శరీరాన్ని తీసుకెళ్తారు, శ్మశానాన్ని తీసుకెళ్తారు, ఖాళీ చేస్తారు. శరీరానికి మోక్షం ఏంటి? మనం ఎదురుకుండా కాలిపోతాం, మనం ఎదురుకుండానే ఖాళీ చేస్తున్నారు కదా. మన శరీరం మనం కాల్చుకోవడం మనం చూడకపోయినా, ఇతరులు కాలుస్తుంటే మనం చూస్తున్నాం, ఇతర శరీరాన్ని కాలుస్తుంటే మనం చూస్తాం. అసలు లోపల ఉన్న సత్యానికి దేహం అక్కర్లేదు. మరి దేహం ఎవరికి కావాలంటే మనస్సుకు కావాలి. ఈ మనస్సుకి దేహం కావాలి. దేహం లేకుండా ఉండలేదు. ఈ దేహం ముసద్ద అవుతుంది, నశిస్తుంది. ఆ మనస్సుని నశించదు, మనస్సు నశించదు. ఆ మనస్సు దేహం లేకుండా ఉండలేదు కాబట్టి ఇంకో దేహం వస్తుంది, దాన్ని పునర్జన్మ అంటారు. ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం చోటు తయారు పొందుతుంది, అది ఒకటే నిజమనకు. రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, నేను అనే తలంపు ఒకటి ఉంది కదా మనకి, ఏదో ఒకటి నీకు నేనుగా వ్యక్తం అవుతుంది కదా. మొత్తము పుణ్యము పాపము దేహము జగత్తు ఇతర లోకాలు ఈశ్వరుడు అన్ని ఈ నేననే తలంపే ఒంటి స్తంభం మేడ, దాని మీద ఈ ఖగోళం అంతా కూడా ఆధారపడి ఉందని. విడుదల అప్పుడు మోక్షం అంటే విడుదల అని అర్థం. విడుదల అంటే దేని శరీరంలోంచి విడుదల సాధనంతకు శరీరం ఎదురు చనిపోతుంది. దేంట్లోంచి విడుదల అంటే ఏ తలంపు అయితే దేహంతో తాదాత్యం పొందుతుందో, మనం దేహం అయితే దేహంతో తాదాత్యం పొందితే పర్వాలేదు, ఇబ్బంది లేదు. దేహం కాదు, మనం కానిదానంతో తాదాత్యం పొందుతాం. ఏది నేననేది మనస్సు, మన కానిదానంతో తాదాత్యం పొందుతాం. ఆ మన కానిదానంతో తాదాత్యం పొందుతుంది అందులో దేహం నువ్వు కానిదానంతో తాదాత్యం, ఈ నేననే తలంపు తాదాత్యం పొందుతాం కాబట్టి అందులో శేషం లేకుండా నిశ్శేషంగా నీ విడుదల పొందటమే మోక్షం. మోక్షము అంటే విడుదల అని అర్థం. శరీరంలోంచి విడుదల కాదు. శరీరంతో ఏ తలంపు అయితే తాదాక్ష్యం పొందుతుందో ఆ తలంపులోంచి విడుదల మోక్షం. మనం ఏ పని చేసినా ఎలా ఉండాలంటే, మనం చేసే పని వల్ల, మనం చేసే మాట్లాడే మాట వల్ల దేహబుద్ధి దేహాభిమానం తగ్గించుకుంటూ రావాలి. దేహాభిమానం ఎందుకు తగ్గించుకోవాలంటే దేహం మనం కాదు కాబట్టి. రాజు నేను ఎక్కడైతే మాట్లాడేటప్పుడు కూడా మన అహంభావం తెరగకుండా చూసుకోవాలి. సరసానంగా పేచీలకు కారణం ఏంటంటే సమాజ పరంగా వచ్చినా ఇంట్లో వచ్చినా పేచీలకు కారణం ఏంటంటే ఎక్కువగా మనస్సు, మనస్సు కారణం. ఆ మనస్సు ఎవరికైతే నశించిందో వాడి నిజమైన శుచి అవుతుంది. తర్వాత ఈ దేహాల్లో తేడాలున్నాయి, మనస్సుల్లో తేడాలున్నాయి, వాళ్ళ ప్రవర్తనలో తేడాలున్నాయి జీవకోట్లో, కానీ లోపల మనం సత్యం మటుకు ఒకటే. దాన్ని మనం పొందాలంటే మనకు మైత్రీ భావం పెంచుకోవాలి, కానీ ఎవరి పట్ల విరోధ భావం పెంచుకోకూడదు. మీకు ప్రహ్లాదుని చరిత్రలో ప్రహ్లాదుని కూడా చాలా ఇబ్బందులు పడ్డట్టుగా మనకు వస్తుంది. హిరణ్యకశిపుడు ఎన్నో బాధలు పెట్టినట్టుగా మనకి ఈ భాగవతంలో ప్రహ్లాదుని చరిత్రలో మనకు వస్తుంది. ఎక్కడ మీకు రియాక్షన్ కనపడదు, చాలా ప్రశాంతంగా సహిస్తాడు. సహనం లేకపోతే సత్వగుణం రాదు. సహనం లేకుండా హృదయం యొక్క లోతుని పెరగవు. సహనం లేకుండా ప్రహ్లాదుడి చరిత్రలో ఒకే ఒక వాక్యం నా హృదయానికి బాగా హత్తుకుంది. హిరణ్యకశిపుడు ఆయన్ని పెట్టిన బాధ అది సరిసరి ఏదో సముద్రంలో పడేశాడని, రాళ్ళమే పడేశాడని, పామును పెట్టి కరిపించాడని, ఏనుగులను పెట్టి తొక్కించాడని, ఇలా ఉన్నా నిర్వీకారంగా ఉన్నాడని ఇదంతా ప్రహ్లాదుడి చరిత్రలో వస్తుంది. కానీ నన్ను బాగా బంధించిన వాక్యం, రోజు నన్ను వెంటాడుతున్న వాక్యం ఒకటి ఉంది ప్రహ్లాదుడి చరిత్రలో. హిరణ్యకశిపుడు ఏం ఆలోచిస్తాడంటే, ఏదో నిగ్రహం చేసి అందులోంచి ఒక రాక్షసుని ఎవరిని కనిపించి వాళ్ళ ద్వారా ప్రహ్లాదాన్ని చంపించాలని హిరణ్యకశిపుడు ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞ పురుషులు వచ్చారు, యజ్ఞంలోంచి వచ్చారు. వాళ్ళు వస్తే వాళ్ళు అతి బలిష్ఠుడు. వాళ్ళు ఏం చేశారంటే, ప్రహ్లాదాన్ని చంపడం మానేసి వాళ్ళు, ప్రహ్లాదాన్ని ఎవరైతే బాధ పెట్టారో ఆయన చంపడానికి సిద్ధమయ్యారు వాళ్ళు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడంటే, ఓ నారాయణుడా, ఓ వాసుదేవుడా, వాళ్ళని రక్షించు, యజ్ఞంలోంచి వచ్చే వేళ్ళ ద్వారా వాళ్ళు చంపబడకుండా చూడని ప్రార్థించలేదు. ఆయన ఏమని ప్రార్థించాడంటే, ఎంతవరకు నన్ను ఎవడైతే బాధన పెట్టారు వాళ్ళ మీద నాకు కొంచెం కూడా పెసరంత కూడా విరోధ భావం నిజంగా నాకు కలగకుండా ఉంటే ఈ యజ్ఞంలోంచి పురుషులు వాళ్ళని చంపకుండా ఉండగాడు. అది ప్రహ్లాద గొప్పతనం. ఓ నారాయణుడా, ఓ వాసుదేవుడా, ఓ శివ, ఓ మహాదేవుడా, వాళ్ళని రక్షించని ఎలా ప్రార్థించలేదు వాళ్ళతో. ఇంతవరకు నన్ను ఎవరైతే బాధలకు గురి చేశారో, వేదనకు గురి చేశారో, రోగాలకు గురి చేశారో, వాళ్ళ పట్ల నాకు కొంచెం కూడా విరోధ భావం రాలేదు. అది నిజమైతే, ఒకవేళ లోపల విరోధ భావం ఉండేమో లేదని నేను అనుకుంటున్నానేమో, నాకు వాళ్ళ మీద విరోధ భావం లేదన్న మాట నిజమైతే ఈ రాక్షసులు వెళ్ళి వాళ్ళని చంపకుండా ఉండిగాక అన్నాడు. అంటే వీళ్ళు చంపటం ఆగిపోయింది వాడు ప్రహ్లాదు. దీనివల్ల ఈ వాక్యం దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ఆ మిత్రభావం, ఆ ఆప్యాయత, ఆ స్నేహభావం. భీష్ముడికి ఇవ్వన స్థానం నారదుడికి ఇవ్వను, అంటే నారదుడు, భీష్ముడు, ధ్రువుడు వీళ్ళందరూ భక్తులే, కానీ అగ్రస్థానం ప్రహ్లాదుడికి ఇచ్చారు శాస్త్రం. వీళ్ళ మనస్సులో ఏమైనా వికారాలు పొందారని ఇతరులు బాధలు పడతాయంట. ఆ వికారం కూడా లేనివాడు ప్రహ్లాదుడు ఒక్కడే కాబట్టి వాడికి అగ్రస్థానం ఇచ్చారు. అంటే మనోనాశనం అయ్యే వరకు మనకు పునర్జన్మలు వస్తాయి. మనం దేవాలయంలోకి వెళతాం, ఈశ్వరుని ప్రార్థిస్తాం, కానీ అజ్ఞానం పోగొట్టుమని మనం ప్రార్థించు. నా అజ్ఞానాన్ని తొలగించిన పరమేశ్వరుని మనం నిజంగా ప్రార్థిస్తుంటే ఆయన దగ్గర నుంచి మనకు సహకారం అవుతుంది అజ్ఞానం పోగొట్టుకోవడానికి. మనం ఇది కావాలి, ఏది ఏ నశించే వస్తువుని అడుగుతున్నాం. కానీ ఇప్పుడు ఒకటి కామన్, ఇప్పుడు నేను అనే తలంపు ఉంది. ఈ నేను అనే తలంపుకి ఇతర తలంపులు, మంచి తలంపులు వస్తున్నాయి, చెడు తలంపులు వస్తున్నాయి మనకి. నేను అనేక తలంపు అనేది కామన్. ఇది ప్రతి జన్మలోనే ఉంటుంది ఈ తలంపు, గుర్తుపెట్టుకోండి. మనకి గాఢ నిద్రలో శరీరం గొడవ లేదు, దేవుడు గొడవ లేదు, చనిపోయిన తర్వాత ఏమవుతామని భయం అసలు లేదు. మనకి రాబోయేదాన్ని ఎటువంటి జన్మ వస్తుందని గాఢ నిద్రలో ఎవరు అనుకోరు. గాఢ నిద్రలో పూర్వజన్మలు గొడవ లేదు, రాబోయే జన్మలు గొడవ లేదు, పుణ్యం గొడవ లేదు, పాపం గొడవ లేదు, ఏదో ఇతర లోకాలకు వెళ్ళి వెళ్ళటం గొడవ లేదు. గాఢ నిద్రలో ఉన్నాం కానీ ఏ సమస్య లేదు గాఢ నిద్రలో. ఈ సమస్యలన్నీ ఎప్పుడు వస్తున్నాయంటే, గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలో వచ్చిన తర్వాత, నేననే తలంపు వచ్చిన తర్వాత, ఆ నేననే తలంపు రాగానే దేహంతో తాదాప్యం పొందాక దేవుడని, దెయ్యమని, పుణ్యమని, పాపమని, ధర్మమని, అధర్మమని, పెళ్ళని, పేరంటమని, రాబోయే జన్మలని అన్నీ కూడా వస్తున్నాయి. రావలసిన పెంటంతా మనసు వచ్చాక వస్తుంది. మరణ భయం ఎందుకు వస్తుంది నీకు? మనసు వచ్చాక మరణ భయం వస్తుంది. మనసు లేని వాడికి మరణ భయం లేదు.
మరణ భయం ఎవరికంటే మనస్సు ఉన్న చోటే మరణ భయం. మనస్సు లేని వాడికి మరణ భయం లేదు. అంటే మనోనాశనం అయిన వాడికి మీరు జాగ్రత్త అవస్థలో ఉండగా, మీరు ఎరుకులో ఉండగా, శరీరం మరణిస్తున్నప్పటికీ మరణ భయం మీకు ఉండదు, వాడే మృత్యుంజయుడు. ఇప్పుడు ఇక్కడ భగవాన్ గురువు చెప్పిన వాటిలో కొన్ని మీకు సత్యం అంటే ఏమిటనే, అవి పేర్లతోని రూపాలతోటి నిమిత్తం లేదు. సత్యం అనేది కండిషన్ కాదు. కండిషన్ ఒక రూపానికి అది పరిమితం లేదు, ఒక పేరుకి పరిమితం అనేది అంతటా వ్యాపించండి. అది రెడీగా ఉంది, నువ్వేం సంపాదించక్కర్లేదు, దాన్ని అందరిలోనే ఉంది. దాన్ని అది మనం పొందటానికి మనకు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఏకాంతంలో కూర్చున్నప్పుడు దాన్ని పొందటానికి ఏవైతే ఆటంకాలు మనలో వస్తున్నాయో, ఏ విషయాలైతే మనకు దాన్ని పొందటానికి అడ్డుగా వస్తున్నాయో ప్రశాంతంగా మనం ఆలోచించుకుని దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే సాధన. ఒకటి మీరు కంగారు పడకండి, ఏ తలంపు కూడా మనకు వచ్చే తలంపులు దీని గురించి మీకు అందరికీ ఆత్మజ్ఞానం కలుగుతుంది, భగవద్ అనుభవం కలుగుతుంది. ఈ పూర్వజన్మలో వాసన బట్టి మనకి తలంపులు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఏ తలంపులు అయితే మీకు వస్తున్నాయో మీకు కొంచెం జ్ఞానం పెంచుకుంటే, మీకు ఇష్టదేవత రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి, గురువు అయితే గురువు, మీ గురువు ఎవరైతే వారు, వారిని ధ్యానం చేయటం వల్ల, ఆ రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, రూపాన్ని స్మరించడం వల్ల కూడా ఈ తలంపులు ఆగిపోతాయి. మనస్సు యొక్క చేపలు ఆగిపోతుంది, మనస్సుకు కుదిరి ఏర్పడుతుంది, మనస్సుకి ఒక విధమైనటువంటి నేర్పు ఏర్పడుతుంది, మనస్సుకు ఓర్పు ఏర్పడుతుంది, మనస్సు ఉపసంహరించబడుతుంది. ఎక్కడి నుంచైతే ఈ మనస్సు ఉదయించి వస్తుందో అక్కడికి వెళ్ళి అది అణిగిపోతుంది. మన మనస్సును అణగకుండా, మనోనాశనం అవ్వకుండా మన హృదయంలో ఉన్న సత్యం పాలకు ఇరుకు మనకు రాదు. అందుకే ఈ జన్మను మనం మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. మన మనస్సుకు సంబంధించిన గొడవలు, మన దేహానికి సంబంధించిన గొడవలు, మన గుణాలకు సంబంధించిన విషయాలు, మన అలవాట్లకు సంబంధించిన విషయాలు, అంత పెంట గొడవలు కానీ అసలు వస్తువుకి, సత్య వస్తువుకి, సద్వస్తువుకి, మనం మాట్లాడుకునే మాటలకి, ఈ గుణాలకి, ఈ రూపాలకి, ఈ చావులకి, ఈ పుట్టుకులకి, పుణ్య ప్రారంభానికి, పాప ప్రారంభానికి, ఇక్కడ ఉన్న సద్వస్తువుకి ఎట్టి సంబంధం లేదు. ముళ్ళకి చింతాకంత ఒక ముచ్చన్న ముళ్ళంత సంబంధం కూడా లేదు. అది ఉండి ఎలా ఉండాలో అలాగుంది. జ్ఞానసూర్యుడు వాడు. లోకంలో మనుషులు రకరకాల పనులు చేసుకుంటున్నారు, దానికి ఆ సూర్యుడికి ఏం సంబంధం లేదు. అలాగే ఇక్కడ జ్ఞానసూర్యుడు ఇక్కడ ఉన్నాడు, వాడిని పొందటమే మన జీవితం. దాని దాన్ని పొందాలంటే రూపబుద్ధిలోంచి విడుదల అవ్వాలి, నామబుద్ధిలోంచి, నామబుద్ధిలోంచి విడుదల పొందాలి. ఇది నా వల్ల నేనే సాధించాను, నేను మనకు అస్తమానం నీళ్ళ వాడుకుంటే ఎక్కువ నేను, ఆ నేననే వాడకంలోంచి విడుదల పొందాలి. అప్పుడు కానీ ఇక్కడ జ్ఞానసూర్యుడు మనకు ఎరుకు, దాని తాడుకు ఎరుకు కలగదు. మన అహంకారం నీడ, ఆత్మ సత్యం, ఆ నీడ, ఆ సత్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం మానేసి ఈ నీడకే మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం, షాడోకే మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. అంటే భగవాన్ చెప్పింది ఇక్కడ సాధన ఏమిటంటే, మీరు మాట్లాడే విధానంలో, దైనందిన జీవితంలో మీరు రోజువారి పని చేసుకున్న పని శ్రద్ధగా చేసుకోండి. పని పని పనిలోంచి మనం ఏదో మన పని విడిచిపెట్టి పారిపోవటంలో జ్ఞానం రాదు, మనకి మెదుతనం వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. భక్తి అంటే ఎస్కేపిజం కాదు, భక్తి అంటే పారిపోవటం కాదు, జ్ఞానం అంటే పారిపోవటం కాదు. నీ దేహం ఏ పని మిత్రం అయితే భగవంతుడు నీకు పంపించాడు, ఆ పని చేసుకుంటూ ఆ ప్రారంభం నీకు అనుకూలంగా ఉన్న వ్యతిరేకంగా ఉన్న చల్లగా ప్రహ్లాదుడిలాగా అనుభవిస్తూ, ప్రహ్లాదుడిలాగా శాంతిగా అనుభవిస్తూ ఉంటే నీకు కాదు గురి అంటే నాకు సత్యాన్ని, ఆ నగ్న సత్యాన్ని, ఆ నామరూపాలకు నామరూపరహితమైనటువంటి ఆ నగ్న సత్యాన్ని, ఏ సత్యాన్ని తెలుసుకోవటం వల్ల మనకి స్వేచ్ఛ కలుగుతుందో, పునర్జన్మలు రాకుండా, శవాలు మొయ్యక్కర్ లేకుండా, ఏ సత్యాన్ని తెలుసుకోవటం వల్ల మనకు మోక్షం వస్తుందో, ఆ మోక్ష సుఖాన్ని పొందుతామో, నిర్వాణ సుఖాన్ని పొందుతామో, దానివైపు దాని మీద గురి పెట్టి మన మాట ఉండాలి, మన చేత ఉండాలి. దైనందిన జీవితంలో మన ప్రవర్తన అలా తీర్చిదిద్దుకోవాలి. అదే సాధన. శుభాలు వస్తూ ఉంటాయి, అశుభాలు వస్తూ ఉంటాయి. ఎంత మాయ శుభం లేదని కాదు, ఇది నేనని మనం ఏదైతే నేనంటున్నావు, నేనంటే నిజం, శుభం కూడా అంతే నిజం, అశుభం కూడా అంతే నిజం. ఈ మైలు పట్టడం కూడా ఈ నేను కోసమే. అసలసత్యానికి మైలుకేం సంబంధం లేదు. మన భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనస్సును ఆయన ఎదురుగుండా పెట్టి, మన అజ్ఞానాన్ని ఆయన ఎదురుగుండా పెట్టి తొలగించి మనం ప్రార్థించాలి. మనలో ఎంతమంది ఉన్నారు చెప్పండి, మన అజ్ఞానాన్ని తొలగించి మనం ప్రార్థించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనలో తీర్థయాత్రలు గడుతున్నాం, గుళ్ళో గడుతున్నాం, నా అజ్ఞానాన్ని తొలగించు. ఏదైతే సార్ నా హృదయంలో నువ్వు ఉన్నావు, సత్యముగా ఉన్నావు, నువ్వే నా హృదయంలో ఉన్నవాడు, నువ్వే నువ్వు నాకు ఎరుకులోకి రావడానికి ఏదైతే అడ్డు వస్తున్నా యకారాలు తొలగించని ప్రార్థించేవాడు మనలో ఎంతమంది ఉన్నారు? అది ఏది పొందాలో మనకు తెలియటం లేదు, ఏది సత్యమో మనకు తెలియటం లేదు, ఏది జ్ఞానమో మనకు తెలియటం లేదు, ఏది చావులేని వస్తువో మనకు తెలియటం లేదు, అది ఏది డెస్టినేషన్ ఏమిటో మనకు తెలియటం లేదు. అంటే అది అజ్ఞానాన్ని ధ్వంసం చేసుకుంటే, ఇక్కడ భగవాన్ చెప్పేది మనం ధ్వంసం చేసుకోవాల్సిన మనలోని అజ్ఞానాన్ని, మనలోని అవిద్యనే, మనలోని అవిద్యనే. తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలంటే వ్యక్తి భావన పెరిగేలా ఉండకూడదు. మనం చేసే పని చాలా కూల్గా సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళాలి. చాలామంది ఎవరుకుంటారంటే భక్తి అంటే పని విడిచిపెట్టి పారిపోవటం అనుకుంటున్నారు. పని విడిచిపెట్టి పారిపోతే జ్ఞానం రాదు, మీ చరిత్రలోని పని శ్రద్ధగా చేస్తే జ్ఞానం వస్తుంది. అసలు ఇంకోటి బ్రాహ్మీ స్థితిలో ఎవడైతే లయమయ్యాడో, బ్రాహ్మీ స్థితిలో ఎవరి మనసు అయితే లగ్నమైందో, అది దేహం ఉన్నప్పుడు కూడా దేహం లేని వాడితో సమానం అవుతాడు. శరీరం చనిపోయిన తర్వాత కూడా కాదు, శరీరం ఉండగానే శరీర రహితం పొందుతాడు. ఆ స్థితిని నువ్వు పొందితే నీకు ఇంకా పునర్జన్మ లేదు. ఆ మనస్సు అక్కడ నిలబడాలి, ఎక్కడ బ్రహ్మం మీద నిలబడాలి. అది నీ లోపల సత్యం ఉంది, అది ఎలా ఉందో చెప్తున్నారు. ఆ లోపల ఉన్న సత్యం నీకు దుఃఖంగా లేదని ఆనందంగా ఉంది, లోపల సత్యం ఆనందంగా ఉంది, ఆ సత్యం నీ స్వరూపంగా ఉంది, ఆనందంగా ఉంది, తర్వాత నీకు అది శాంతిగా ఉంది, అది చావు లేకుండా చావు పుట్టుకలతో సంబంధం లేకుండా ఉంది, అది అదే మూల సత్యం, అదే అసలు సత్యం. మన స్వరూపం మౌనమే, మన అందరి హృదయాల్లో ఉన్నాడు. మన ఇంద్రియాలు కనిపిస్తున్నాడా? కనిపించటం లేదు. మన దేహాన్ని ఆడించేవాడెవడు? లోపల వాడు ఉన్నాడు. వాడు ఏమైనా మీరు ఆడిస్తున్నాను మనతో చెబుతున్నాడా? మనతో చెబుతున్నాడు. వాడు ఎలా చేసుకెళ్ళిపోతున్నాడు పని? సైలెంట్గా చేసి నిశ్శబ్దంగా చేసుకుపోతున్నాడు, నిశ్చలంగా చేసుకుపోతున్నాడు, నిర్మలంగా చేసుకుపోతున్నాడు. ఇతరులు గుర్తించాలని అతను మనం ఇతరులు గుర్తించాలని అనుకోవటం లేదు. అతను ఎలా ఎంత మౌనంగా ఉన్నాడో అలా కూడా మనం చేసుకుని పని, మన బిహేవియర్ కూడా తదనుగుణంగా తీర్చిదిద్దుకుంటే సత్య సాక్షాత్కారం కలుగుతుంది. అసలు మనకు సత్య అన్వేషణే లేదు. ఇంతకు మన ప్రవర్తన కేవలం మనోదేహాలకు పరిమితం అయిపో ఉంటున్నాం. అయితే మంచి జన్మ కోరుకుంటాం, అది ఏదో పుణ్యం చేయాలనుకుంటాం, కర్తృత్వం పెట్టుకుని. మీకు అర్థమవుతుంది? అసలు మన సత్యంలో హృదయంలో ఉన్న సత్యాన్ని మనం పొందాలన్న మనసు ఇంకా అక్కడ కనీసం అక్కడ గురి పెట్టలేదు. ఆ సత్యాన్వేషకుడికి మాత్రమే సత్యం ఎలుపులోకి వస్తుంది. మనం గుడ్డ పెడుతున్నాం, ఏదో అడుగుతాం, అనారోగ్యం ఉంటాం, అనారోగ్యం తొలగించమంటాం, మన ఇంట్లో ఏదైనా వెడుతుంటే వెడికి పూరించమని అడుగుతాం, లేదా ఏదో అడుగుతాం, ఏదో అడుగుతాం. అసలు మనకి మన సాధన యొక్క గమ్యం, మన సాధన యొక్క గురి ఇక్కడ పెట్టలేదు మనకి. అంటే భగవంతుడు మాటల వల్ల మోసపోడు, ఎక్సర్సైజ్ వల్ల మోసపోడు. భగవంతుడు ఒకటే చూస్తాడు, నీకు మోక్షం ఇచ్చే ముందు ఒకటే చూడండి. భగవంతుడు 90 విషయాలు పట్టించుకోవచ్చు. మీరు స్త్రీలా, పురుషులా, లేదా బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, మీరు ఏమిటి, ఎక్కడ ఉన్నారు, ఇండియాలో ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారా, ఏమీ పట్టించుకోడట్లు, ఒకటే చూసుకుంటాడట్టు నేను. అక్కడ అజ్ఞానం ఉందా లేదా? అజ్ఞానం లేదని ఆయన నిర్ణయించుకుంటే మీకు మోక్షం ఇచ్చేస్తాడు. ఆయన ఏమీ చూడడం, బాహ్య విషయాలు ఏమీ చూడడం. ఆయన చూసింది ఒకే ఒక చూస్తాడు ఈశ్వరుడు. అంటే అది అజ్ఞానం ఉందా లేదా? అంటే అజ్ఞానం లేకపోతే మోక్షం ఇస్తాడు. అజ్ఞానం అంటే పునర్జన్మలు చెప్పుకున్నాం కదా. పునర్జన్మ అంటే ఏంటో, ఒక సుడుగుండం నుంచి ఇంకో సుడుగుండం మాట వెళ్తాం. కొంతమంది మంచి జన్మలు కోరుకుంటారు. మంచి జన్మలు అంటే ఈ సుడుగుండం విడిచిపెట్టి ఆ సుడుగుండంలో పట్టడం. అసలు మనం గురి అక్కడ పెట్టడం లేదు. దేన్నైతే పొందాలో దాని మన సాధన మన మనస్సు దాన్ని నిలబెట్టడం లేదు. అసలు దాని స్వరూపం అది మౌనమే. దాని స్వరూపం ఎలా ఉంటుంది? మౌనమే. అది నిశ్శబ్దంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, మౌనంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది, అద్దులు లేకుండా ఉంటుంది, అందముగా ఉంటుంది. మన శరీరం అందం లాంటిది కాదు, అది శరీరం అందం లాంటిది కాదు. సౌందర్యం అదే సౌందర్యం, లోపల సౌందర్యం, నిజమైన సౌందర్యం లోపల ఉంది. అది ఎలా ఉండాలో అలాగుంది. కానీ దాని మీద మనం గురి పెట్టడం లేదు. మనోదేహంలో పరిమితం అయితే ఉన్నాం. సత్యాన్వేషకుడు కాని వాళ్ళకి సత్యం ఎరుకులోకి రాదు. మనకి ఎంతో కొంత భక్తి ఉంది, కానీ సత్యాన్వేషణలో లేదు. ఇంకా మనం అక్కడికి ప్రిపేర్ చేస్తున్నారు మనల్ని భగవాన్, మనస్సు అక్కడ సమాయత్తం చేస్తున్నారు. మనం అనుకుంటున్నాం ఇది పునర్జన్మలు, ఈ జన్మలు, జీవుడు, దేవుడు, కర్మ, ఇవన్నీ కల్పించాలి. అసలు సత్యం మీద కల్పింపబడ్డాయి. నేను కర్మ అనుభవిస్తున్నాను అంటాడు అప్పుడు, అది కల్పితాడు. అక్కడ అనుభవించేవాడు నిజ్ఞానేనే, దేహంతో తాదాక్ష్యం పొందిన వాడు అనుభవిస్తున్నాడు. నేను సుఖపడుతున్నాను అంటాడు, అది కల్పించాను, అది కూడా వాడు దేహంతో తాదాక్ష్యం పొందినవాడు. అంటే ఈ భక్తులందరూ కూడా సత్యాన్వేషకులు కాదు. భక్తింటే సరిపోదు, సత్యాన్వేషణ. ఇక్కడ భగవాన్ చెప్పి మీరు ఇక్కడ గురి పెట్టండి. ఇక్కడ మీరు సత్యాన్వేషణ లేకపోతే మీకు స్వేచ్ఛ లేదు, విడుదల లేదు, పునర్జన్మ పునర్జన్మ రాహిత్యం లేదు. అజ్ఞానం నుంచి విడుదల పొందలేరు. ఏదో రూపంలో ఏదో జన్మలో మిమ్మల్ని ఈ బంధం వెంటాడుతూ ఉంటుంది, కర్తృత్వం వెంటాడుతూ ఉంటుంది. అంటే చేసే పని కూడా కర్తృత్వంగా చేయకండి, నిర్మలంగా చేయండి, నిశ్చలంగా చేయండి. మీరు మృదంగా సత్యాన్ని ఎదుకులోకి రావటానికి మీరు నేను అనేటప్పటికీ మీ దేహం అలా స్ఫురిస్తుంది, అప్పుడు నేనేటప్పటికీ ఆ చైతన్యం మీకు స్ఫురిస్తుంది. అది ఊటీనం నేతలన్నీ అందులో కల్పింపబడ్డాయంటే అది కల్పించిందా, అది కల్పింపబడిందా సగం అసలు వస్తువు సత్య వస్తువు తెలిసే వరకు దాని మీద అసత్య వస్తువులు కల్పింపబడ్డాయి సంగతి మీకు తెలియదు. ఆ సత్య వస్తువు తెలిసాక తెలుస్తుంది అసత్యాలన్నీ దాని మీద కలిగిపడ్డాయని. ఇవి చావు కూడా నిజం కాదు, అన్ని తలంపులే. మీ తలంపులను చూసుకోవడం మీరు కంగారు పడకండి. మన పూర్వజన్మం మన పూర్వజన్మలో నుంచి మనకు వచ్చే సంస్కారాలు, పూర్వజన్మలో మన నుంచి వచ్చినటువంటి వాసనలో తలంపులు రూపంలో వస్తాయి. ఎంతకంటే ఏం లేదు, ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయని విచారణ చేసి పాలించుకుంటే తలంపు ఏమి చేయదు. అదే తలంపుల గురించి మీరు కంగారు పడకండి. ఇంకే తలంపులు మీరు కాదు, మీకు దుఃఖం సంబంధించిన తలంపులు వచ్చే మీరు కంగారు పడద్దు. ఆ తలంపులు మీరు కాదు, అసలు ఆ తలంపులే కాదు. ఈ తలంపులన్నీ ఏ తలంపు మీద ఆధారపడి వస్తున్నా ఆ తలంపు కూడా మీరు కాదు. కానీ ఆ తలంపు మూల తలంపు మూలంలోనే చైతన్యండి, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు. అంటే ఆ కృప ఆ దయాగుణం ఆ భగవంతుడు మనకి ఎక్కడ చూపిస్తాడంటే మనం సత్యాన్వేషకుడు కనుక అయితే ఆ సత్యం దగ్గరికి తీసుకెళ్లి మనం జీవిస్తాడు. అది భగవంతుడు ఉన్నటువంటి గొప్ప దయాగుణం. అంతకంటే దయ అంతకంటే దయ అక్కర్లేదు మనకు. అసలు అదే ఆయనలో ఉన్న కరుణ, ఈశ్వరుడు కానీ గురువులో ఉన్న కరుణ కానీ అదే. పైగా ఈ దయ చూపించేటప్పుడు కూడా రసాత్మకంగా ఉంటుంది. భగవంతుడు మన పట్ల చూపించే ప్రేమ దయ కూడా ఊరికే ఎండిపోయే తాకేట్లాగా ఉంటుంది, రసాత్మకంగా ఉంటుంది. అది ఆయన మన పట్ల చూపించిన కరుణ మన మనస్సు ఉపసంహరించబడతాను అనుకోండి, అది ఆయన కరుణ వల్లే ఉపసంహరించి అప్పుడు మన ఆ దయ మీద మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆయన దయ, ఈశ్వరుని దయ. అంటే నీకు లోపల జ్ఞానం, లోపల సత్యమే జ్ఞానం. అంతేకాదు మనం ఏదో బయట నుంచి పుస్తకాలు చదివి సంపాదించింది కాదు, హృదయంలోని సత్యమే జ్ఞానం. అదే స్వచ్ఛత, దానికంటే నిర్మలమైంది లేదు, దానికంటే తీయడం లేదు. ఆ సత్యానుభూతికి వచ్చే వరకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. అంటే స్వేచ్ఛ లేదంటే పునర్జన్మలోంచి మనం విడుదల పొందలేం. దేహాభిమానం ఉన్నంతకాలం, దేహబుద్ధి ఉన్నంతకాలం, ప్రకృతి గుణాలు అద్దిలో ఉన్నంతకాలం బాగా అర్థం చేసుకోండి, ప్రకృతి మనం ఓవర్కమ్ చేయలేదు, ఈ ప్రకృతి గుణాల నుంచి విడుదల పొందలేము అనుకోండి, ఈశ్వర అనుభవం కూడా మనకు కలగదు. కొంతమంది ప్రకృతిలోకి వచ్చినా ప్రకృతి గుణాలకు అచేతం అంటాడు వాడే జ్ఞాని. కొంతమంది ప్రకృతిలో ఉన్నప్పుడు ఆ దేహం ప్రకృతిలో ఉన్నప్పటికీ ఆ ప్రకృతి మండలంలో ఉండడం, ఈ పూర్వ మండలం పాలకుల మండలం లేదా మండలం అంటున్నారు చూడండి, అసలు ఏ మండలం ప్రకృతి సంబంధించిన మండలంలోనే ఉండడం. మీకు బ్రహ్మ ఎప్పుడైతే మీకు బ్రాహ్మీ స్థితి కలిగిందో బ్రహ్మానుభవం కలిగిందో సహజంగానే ప్రకృతి మండలంలోంచి విడుదల పొందుతారు. ఎవడైతే ప్రకృతి మండలంలోంచి ప్రకృతి గుణాలలోంచి ఎవడైతే విడుదల పొందాడో వాడికి అసలు పునర్జన్మ లేదు. చాలా మందికి భయం ఏంటంటే శరీరం ప్రతి వాడికి పెద్దవాడికి పండితులకి ఏంటి మామూలుగా పెద్దవాళ్ళు సాధన చేసే వాళ్ళకి కూడా భయం ఏంటంటే దేహం లేకపోతే మనం ఉండవాలి. అంటే ఆ మోక్షం కూడా కోరుకోరు. ఒకరు మోక్షం వచ్చేస్తే మనకు దేహం ఉండదేమో, పునర్జన్మే మంచిది, పునర్జన్మ వస్తే దేహం వస్తుంది, దేహం ఎంతకాలం ఉంటుంది, దేహం ఏదో రోజు నశిస్తుంది. అసలు మనం ఏది పొందాలో మనకి తెలియటం లేదు, మన భూ ఎక్కడ పెట్టాలో మనకు తెలియటం లేదు, దేనికోసం సాధన చేస్తామో మనకు తెలియటం లేదు. సాధన చేయండి సాధన చేయండి అంటే సాధన చేసే సాధన చేయమని చెప్పేవాళ్ళు. ఎందుకు సాధన, దేనికోసం? మనం ఏదో సంపాదించడం కోసం కాదు, అసలు ఉన్నదాన్నే తెలుసుకోవడం కోసం, దాని అది అనుభవంలోకి రావటం కోసం ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, ఏ బలహీనతలైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటి నుంచి విడుదల పొందటం మోక్షం. అసలు మోక్షం అంటేనే విడుదల పొందటం అని అర్థం. ఏదైతే శాశ్వతమైందో, ఏదైతే శాంతిగా ఉంటుందో, ఏదైతే సత్యంగా ఉంటుందో, దేనికైతే మరణాలు ఏదైతే మరణం లేదో, ఏదైతే అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుందో, మీ సాధన అక్కడ గురిపెట్టి దాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి. కృష్ణుడు గీతలో చెప్తాడు, స్వామివారు ఎప్పుడో శరీరం చచ్చిపోయిన తర్వాత కాదు, మీ రాగద్వేషాల యొక్క వాడి, మీ రాగద్వేషాల యొక్క వేడి, మీ రాగద్వేషాల యొక్క వేగం, మీ శవం భూమి మీద తిరిగాడుతున్నప్పుడే వాటి వేగం తగ్గించుకుంటే వాటి నుంచి విడుదల పొందితే మేము అమరత్వం పొందుతాం. వాసుదేవ స్వామి వారి గీతలో చెప్తారు. అంతా అదే, చావు లేనిది అదే, జ్ఞానము అదే, సంపద అదే, అన్నీ అదే. అది తప్పించి ఇంకోటి ఏమీ లేదు. ఒక అలా తప్పించిన ఏదైనా సాధించినా అది ఊటిలోని సొమ్మరు, అది స్వప్న సమారం. భగవాన్ అంటారు మీ శరీరం చనిపోతుంది కదా ఏదో రోజుని, అది కూడా స్వప్నం అన్నారు ఆయన. ఒక ఆయన ఏదైనా సుఖాలు వచ్చినా కష్టాలు వచ్చినా అదంతా స్వప్న సమానమే, ఏ వచ్చినా స్వప్న సమానమే. అంటే అసలు ఉన్నదంతా అదే, జ్ఞానమో అదే, చావులే సత్పదార్థం అదే, ఎప్పుడు ఉండేది అదే, సత్యము అదే, అన్నీ అదే అని ఎప్పుడు మరి నువ్వు గుర్తు పెట్టుకుంటావు. నువ్వు గుర్తుపెట్టుకోవాలని ఆ గుర్తు చెప్పేవాడు గురువు. గురువు అంటే ఎవడు? నీ లోపల వస్తువుని ఆ గురుతు చెప్పేవాడు గురువు అని. ఆ గురుతు చెప్పేవాడు గురువు ఆ చెప్పటమే కాదు, దాని సమీపంలోకి తీసుకెళ్ళటానికి నీకు సహకారం అందించేవాడు గురువు. గురువు అంటే గుర్తు చెప్పేవాడు గురువు అని. ఆ గుర్తు ఎక్కడుంది? అది అంటే ఎక్కడైతే నీ హృదయంలో ఏ నిజమై ఉందో, ఎక్కడైతే ఏ జ్ఞానము నీ హృదయంలో ఎక్కడైతే ఉందో దాని తాలూకు నీకు జాడ చెప్పి, దాని తాలూకు గుర్తు చెప్పి, నీకు అక్కడికి సమీపంలో అక్కడ సమీపంలోకి తీసుకెళ్ళటానికి నీకు సహకారం అందించేవాడు గురువు. అంచేది నీకు ఏదో నష్టపోతున్నాను నష్టపోతున్నాను అనుకున్నా అది స్వప్నమే. కానీ నీకు ఏదైనా లాభం వస్తుందో లాభం వచ్చేస్తాను అనుకుంటాను అనుకోండి, అది స్వప్నమే. ఎప్పుడైనా నీకు నష్టం వస్తుంది అనుకో, నష్టం వచ్చేస్తాను అనుకోవడం కూడా అది స్వప్నమే. ఇది స్వప్నమే, అది తలంతే, ఇది తలంతే, ఇవన్నీ కూడా లోపల సత్యంతో సంబంధం లేదు. ఇవన్నీ తలంపులే, ఈ లోపల సత్యంతో వీటికి ఏమి సంబంధం లేదు. ఇతర అంటే నువ్వు నువ్వు కాని గొడవలు తగ్గించుకో. అంటే దాన్ని సాధించడానికి సహకరించాడు, నువ్వు సాధించగలరాదు ఉండటం అది. నువ్వు దాని తాలూకు నువ్వు నోటితో మాట్లాడే మాట, చేతితో చేసే పని అదే. కృష్ణుడు వాసుదేవుడు గీతలో ఏం చెప్పాడంటే, త్రికరణ శుద్ధి లేని వాడికి ఇక్కడ సత్యం ఎరుకులోకి రాదన్నాడు. శ్రాద్ధ శుద్ధి అని ఒకటి ఉంది. ఇంట్లో సజ్జనాలు పెట్టినప్పుడు, శ్రాద్ధాలు పెట్టుకున్నప్పుడు మడి కట్టుకున్న అన్నాలు వండుతూ ఉంటారు. ఇంట్లో సజ్జనాలు పెడతా ఉంటారు కదా, దాన్ని శ్రాద్ధ శుద్ధి అంటారు. ఆ శ్రాద్ధ లేదు శుద్ధిగా ఉంటారు. అంటే మడి బట్టలు ఏ మడి బట్టలు ఏ కట్టుకుని అన్నం వండటం, నువ్వు శ్రాద్ధానికే శుద్ధిగా ఉంటున్నావు. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, మనం సాధన చేసి పొందవలసింది ఏంటంటే శుద్ధి, బుద్ధి. ఏంటది శుద్ధి? దాని తాలూకు బుద్ధి. ఈ శుద్ధిగా ఉంటే నువ్వు సిద్ధ పురుషుడు అవుతావు. నీ బుద్ధి శుద్ధిగా ఉంటే, శుద్ధిగా ఉంటే బుద్ధిగా నువ్వు బుద్ధిగా కనుక ఉంటే, నువ్వు శుద్ధిగా కనుక ఉంటే ఇక్కడ సిద్ధంగా ఉన్న వస్తువు నీకు ఇరుకులోకి వస్తుంది. అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞ, నువ్వు గుణాతీతుడువు, నువ్వు జ్ఞానవి, బ్రాహ్మణ స్థితివు అర్జున. అది దానితో ఆ జ్ఞానంతో సమానమైనది ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేని లేదు. నువ్వు పొందవలసినది ఒక మిగతాది నువ్వు ఏది పొందినా స్వప్నం సమానం. ఇంటికాడ కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనుకోని మాట వచ్చి, అది కూడా స్వప్నమే. వాళ్ళు ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని భగవంతుడికి తెలుసు. దాని ద్వారా కూడా కొన్ని పాఠాలు వాళ్ళకి నేర్పుతాను. ఇంతకీ భగవాన్ ఏం చెప్తున్నారు, నువ్వు కాని గొడవలు తగ్గించుకో. నేనే ఉన్నాను పుస్తకం మీరు అప్పుడప్పుడు చదువుతూ ఉన్నాడు. ఫండమెంటల్ సన్ను అందరూ చెప్పారు. విరోధాలు ఎవరికి? దేహానికి. స్నేహాలు ఎవరికి? స్నేహాలు ఎవరికి? దేహానికి. పుణ్యం ఎవరికి? దేహానికి. దోషం ఎవరికి? దేహానికి. ఇవన్నీ ఇవన్నీ మనోదేహములకు సంబంధించిన విషయాలన్నింటిలోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేయను. నేను ఉద్యోగం పొందొద్దు. నీకు ఎప్పుడైనా సంతోషం వస్తుంది, ఉద్యోగం పొందొద్దు. ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, వికారం పొందొద్దు. ఎంత చేయాలి? లోపల సద్వస్తువు ఉద్యోగం లేదు, వికారం లేదు. నువ్వు ఉద్యోగం పొందుతంటే, వికారం పొందుతంటే దానికి దూరం అయిపోతావు. మీరు సబ్జెక్ట్ ముందు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మా ముత్తాతలు ఎలా ఉన్నారో, మా తాతలు ఎలా ఉన్నారో, మేము అలాగే ఉంటాం. అలా ఉండదు. ఇప్పుడు కాలాన్ని బట్టి మీరు ఉండండి. 1000 సంవత్సరాల పూర్వం అందరం ఒంటికి బండిమే ఇల్లు, మేము ఒంటికి బండిమే ఆడతాం. ఇటు పిచ్చగొడవలోకి వెళ్ళకండి. ఎందుకంటే ఇది కాల ప్రవాహం, కాలం ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. కాల ప్రమాణం బాహ్యంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనం జీవిస్తుండ్రు. సబ్జెక్ట్ విడిచిపెట్టకూడదు. అది చెప్పి ఇప్పుడు మనం పూర్వమేమో ఒంటది బలమే తిరిగాం. అప్పుడు ఏం జ్ఞానం వచ్చేది? జ్ఞానాలమే తిరుగుతున్నాం. అప్పుడు వచ్చి జ్ఞానం ఆగిపోదు. అది టెక్నాలజీలో వచ్చే మార్పులు, సైన్స్లో వచ్చే మార్పులు. ఆ మార్పులు మనం ఎదుర్చుకుంటూ పొందవలసిన వస్తువులు మర్చిపోకూడదు. అంటే నువ్వు కాని దానితో విడుదల పొందు. నువ్వు కాని దానితో దాని తాలూకు బుద్ధి పెంచుకోవద్దు. నువ్వు కాని దాంట్లోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఇతరులను భయపెట్టుకో, ఇతరులు వాళ్ళ భయపడతనుకో. తర్వాత మీరు ఏంటిగా ఈశ్వరుడు కంట్రోలర్ ఒకడు ఉన్నాడు. మీకు ఎలా జరిగింది ఏంటి, అది ఎలా జరిగింది ఏంటి అని కంగారు పడుతూ ఉంటారు. మీరు ఎలా కంగారు పడక్కర్లేదు. ఆ జరిగిన విషయాలన్నీ ఈశ్వరుడు చూస్తున్నాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వసాక్షి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వసాక్షి. మనకు భర్త, మనకి యజమాని, మనకు నియమించేవాడు. ఆయన తెలియకుండా ఏది జరగదు. అంటే మీరేం కండాయి పడద్దు. అసలు యథార్థం చెప్పాలంటే ఆయన ఉన్నాడు మనోరేం. మనమేమనుకుంటున్నామంటే ఆయన లేడు, మనం ఉన్నాం అనుకుంటున్నాం. అంచేత అశాంతి వస్తుంది మనకి. అయితే నువ్వు కాని ఏడు, నువ్వు కాని మనస్సు, నీకు కాని కోపమే, నువ్వు కాని అహంకారమే, ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నీకు చావు లేదు, దేవుడు చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు. నీ మనసుకి ఏదైనా వికారం వస్తుండే, వికారం నువ్వు కాదు, నువ్వు నీ అలవాటుని బట్టి నీకు ఆ వికారం వచ్చింది. అతనితో నువ్వు కానాటితో తాదాత్యం తగ్గించేసుకో. నువ్వు కానాటితో తాదాత్యం తగ్గించుకుంటే ఏదిగా ఉన్నావో నువ్వు, ఏదైతే నీకు స్వరూపంగా ఉందో అది నీకు వ్యక్తం అవుతుంది. ఎప్పుడు? నువ్వు కాని దొడలోంచి విడుదల పొందుతాంటే. అంచేత నువ్వు కాని దాంట్లోంచి విడుదల పొందితే ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా నీకు ఎరుకులోకి వస్తుంది. అసలు ఇంకోటి ఈశ్వరుని దయంతో అంతా వచ్చేస్తుంది. ఈశ్వరుని దయ ఎలా వస్తుందంటే మన ప్రవర్తన బట్టి వస్తుంది. ఈశ్వరుని దయ కనుక ఉంటే మనకు అంతా ఉన్నట్టు. ఈశ్వరుని దయకి ఎలా పాత్రలు అవుతామంటే మన ప్రవర్తన బట్టి పాత్రలు అవుతాం. తర్వాత కొంతమంది నేను మంచివాళ్ళని మంచివాళ్ళు అనుకుంటారు, అలాగా అనుకోవద్దు అన్నారు. కొంతమంది నేను చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటారు, అలాగా అనుకోవద్దు అన్నారు. కొంతమంది మేము గొప్పవాళ్ళం గొప్పవాళ్ళు అనుకుంటారు, అలా అనుకోవద్దు అన్నారు. మేము తక్కువ వాళ్ళం మేము తక్కువ వాళ్ళు అనుకున్నారు, అలా అనుకోవద్దు అన్నారు. ఏం చేసి ఎలా లోపల వస్తే ఏమో అనుకోగట్టే మీరు అనుకోకుండా తెలిసిపోతున్నారు. వండర్ఫుల్. భగవాన్ గారు ఏమో అనుకోకుండా మీకు ఆత్మీయంగానే వచ్చేస్తున్నారు. ఎంత తేలికైన మార్గం చూడండి. ఇలా ఏ గురించి చెప్పాడో చెప్పండి. మీకు లోపల వస్తూ వారు ఉన్నారు కానీ ఏం అనుకోరు. మీరు కూడా అనుకోకుండా జీవించండి, అది మీకు ఎరుకులోకి వచ్చేస్తుంది. ఎంత బాగుందో చూడండి. టీచింగ్ తర్వాత కొంతమంది వారేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు, వారేమనుకుంటున్నారు, మీరేమనుకుంటారు అనుకుంటా ఉంటారు కొంతమంది. దానివల్ల వీళ్ళకి సాధన పెరగదు, అహంకారం పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, అవిద్య పెరుగుతుంది, పునర్జన్మలు కూడా పెరుగుతాయి. అంటే అది నీవై ఉన్నావయ్యా, అది నీవై ఉన్నావు. భగవాన్ అంటున్నారు నిన్ను అది నీవై ఉన్నావు. దాన్ని తెలుసుకోవడానికి ఎంతమందిని అడుగుతావు, ఎన్ని గుళ్ళు చుట్టూ తిరుగుతావు. మీరు పక్కింటికి వెళ్ళి నేను ఎవరైనా అడిగినట్టుగా ఉండదు. మీ పక్కింటికి వెళ్ళి నేను ఎవరినైనా అడిగితే ఏంటి అర్థం ఏంటంటే, నువ్వు ఎంతమందిని అడుగుతావు, ఎన్ని గుళ్ళు చుట్టూ తిరుగుతావు, నువ్వు అది నీవై ఉన్నావు. నువ్వేది ఎన్ని గుళ్ళు చుట్టూ తిరుగుతావు, ఎంతమందిని అడుగుతావు. భగవాన్ చెప్పింది ఏంటి, కాల ప్రవాహంలో కొట్టుకుపోయి దేన్ని అడక్కండి. మీరు మీరు అడగకుండా భగవాన్ తెలుస్తుంది వేరే విషయం. కానీ మీరు మటుకి కాల ప్రవాహంలో కొట్టుకుపోయేదాన్ని అడగొద్దు. ఆయన ఒకవేళ ఆయన అంటే ఇస్తుంది వేరే విషయం, అది నిన్ను బంధించదు. అంతేది నువ్వు తెలుసుకోవాలనే బుద్ధి నీకు కలగాలి. ఆ బుద్ధి మన బుద్ధిని మనం సంస్కరించుకోవాలి. అది ఏదో మూసిపోయి మనకి అంటే ఆ వస్తువు మనకి ఎందుకు తెలియటం లేదో భగవాన్ చెప్తున్నారు. బయట ఉన్న వస్తువుని ఎలా చూస్తున్నాము, బొమ్మను ఎలా చూస్తున్నాము, ఈ బొమ్మను ఎలా చూస్తున్నాము, లెక్కలు ఎలా నేర్చుకుంటున్నాము, ఇంగ్లీష్ భాష ఎలా నేర్చుకుంటున్నాము, అలా నేర్చుకోవాలనిపిస్తుంది మనకి. ఆబ్జెక్టివ్ నాలెడ్జ్కి అలవాటు పడ్డాం. ఇప్పుడు మన లెక్కలు ఎవరు నేర్చుకుంటున్నారు, మనసు నేర్చుకుంటుంది. ఇంగ్లీష్ ఎవరు నేర్చుకుంటున్నారు, మనసు నేర్చుకుంటుంది. మనసు అనేది ఆబ్జెక్టివ్, అది చైతన్యం మీద ఆబ్జెక్టివ్ కాదు, నీవై ఉన్నావు. మనసు కదా ఆబ్జెక్ట్ కాదు, ఏది ఆత్మ మనసు ఆబ్జెక్ట్ కాదు. మనసు చేత తెలియబడేది కాదు. మనోనాశం ఎక్కడైతే అయిందో నీకు అక్కడ ఎరుకు, దాని తాలూకు ఎరుకు వస్తుంది. అంటే వృత్తి మనసు అంటే అనేది తలంపులు, అందులో మొదటి తలంపు నేననే తలంపు. ఆ నేననే తలంపు ఆ వృత్తి వేరుతో సహా ఎక్కడైతే నశించిందో అక్కడ దాని తాలూకు ఎరుకు వస్తుంది. కానీ మనస్తో గ్రహించేది కాదు, అది బుద్ధి చేత గ్రహింపబడేది కాదు. నువ్వు బుద్ధిని నువ్వు సంస్కరించుకుని, నీ మనస్సును నువ్వు సంస్కరించుకుని అందులోంచి విడుదల పొందితే దీని తాలూకు ఎరుకు వస్తుంది. కానీ మనస్సుకు ఒక ఆబ్జెక్ట్ కాదు. అంటే మనస్సు నశించకుండా నీకు లోపల తాలూకు శాశ్వతంగా ఉండే వస్తువు, పెర్మనెంట్ గా ఉండే వస్తువు నీకు ఎరుకులోకి రాదు. అమృతత్వం నీకు ఎరుకులోకి రాదు. అంటే మన అందరికీ ఎలా ఉందంటే, ఏదో వస్తువును చూసినట్టు దాన్ని కూడా చూడాలని ఉంది. ఏదో ఈ పుస్తకాన్ని ఎలా చూస్తున్నానని ఆత్మను కూడా నీకు ఎలా చూడాలని ఉంది. అక్కడే మిస్ అయిపోతున్నావు. అది నీవై ఉన్నప్పుడు నువ్వేం చూస్తావు. ఇంకా అలా చూడబడేది కాదు, అది నీ అనుభవానికి అందుతుంది. ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు, మాటకు అందదు. కానీ ఈ అనుభవానికి అందుతుంది. అది అనుభవానికి వైద్యం. అది చూడబడేది కాదు, చూడబడేది వస్తువు, చూచేది మనస్సు. రెండట్లకి అతీతంగా ఉంది వాడు పురుషోత్తముడు. అది ఎవరో కాదు, అది ఏదో వస్తువు చూడాలని చూడాలన్నట్టుగా నువ్వు చూద్దామని అనుకుంటున్నావు. అది నీవై నువ్వై ఉన్నావు. అయితే నువ్వు చూడటం అంటే ఏంటి, అదిగా ఉండటమే చూడటం. అసలు సత్యం నీవై ఉన్నావు. అది దూరంగా ఉన్నావని ఎక్కడికో వెళ్ళి చేరుకోవటం కాదు. అది దాన్ని పొందాక నీకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ యూనివర్సిటీ దగ్గరగా ఉంది, దేహముల కంటే, ఇంద్రియముల కంటే, మనస్సు కంటే దగ్గరగా ఉంది. కానీ ఇది తెలియపోవటంలో దూరంగా ఉంది, దూరంగా ఉంది, దూరంగా ఉంది నీకు అనిపిస్తుంది. అది ఇక వస్తువు తెలిసాక ఇంతకుముందు మీరు పూర్వజన్మలో అనేక జన్మల్లో మీ దేహాలు తిరిగి చచ్చిపోయినాయి. ఎక్కడో పుట్టామనుకుంటున్నారు, ఎక్కడో పెరిగామనుకుంటున్నారు, ఎక్కడో చనిపోతున్నాం, ఇవన్నీ అవుతున్నాయి. మనకి స్వప్నంలోంచి జాగ్రత్త అవస్థలోకి మనం వచ్చాక స్వప్నంలో ఏదో దేహాలు ఏదో దేహాలు ధరిస్తాం, ఎక్కడికో వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్ళినట్టు స్వప్నాలు వస్తాయి. కానీ దేహాలకు అవస్థ వచ్చాక మనకి ఏమనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాం అనుకుంటున్నాం మంచం మీద ఉన్నాం అనిపిస్తుంది. ఎప్పుడు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక. అలాగే ఇక్కడ వస్తువు అనుభవంలోకి వచ్చాక ఎక్కడో పుట్టాం ఎక్కడో చచ్చిపోయాం ఎక్కడో కష్టాలు పడ్డాం అనిపించింది, ఈ ఊరిలో ఇక్కడ ఉన్నాం అనిపిస్తున్నట్టు అటువంటి పెట్టిన ఇక్కడ పడ్డాం. గౌతమ బుద్ధుడు చెప్పాడు, నీ మనసులో ఏ పిచ్చి పెట్టుకోవద్దు, పిచ్చిలన్నీ నీకు జరుగుతుందని చెప్పాడు. అంటే మన అందరి ఉద్దేశం ఏంటంటే మన కోరిక లేకపోతే పని జరగదండి. కోరిక లేకపోయినా పని జరుగుతుంది. మనం చచ్చిపోవాలని కోరుకుందా, కోరిక లేదు మనం ఎందుకు చచ్చిపోతున్నాం? ఈ శరీరం ఈ భూమి మీద ఎందుకు వచ్చిందో ఆ పని పూర్తయిపోతుంది. ఆ పని పూర్తయిపోయిన తర్వాత ఉండిన తర్వాత శరీరం చనిపోతుంది. అది పుణ్య ప్రారంభం ఉండొచ్చాం, పాప ప్రారంభం ఉండొచ్చాం. అది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, అది కల్పించకుండా ఇది కల్పించకుండా. పుణ్య ప్రారంభం కూడా కర్తృత్వానికే, పాప ప్రారంభం కూడా కర్తృత్వానికే. ఆ పుణ్య ప్రారంభం వచ్చినప్పుడు ఎగిరి ఎగిరిపడేది కర్తృత్వమే. ఆ దుఃఖ ప్రారంభం వచ్చినప్పుడు కింద పడేది కూడా అడిగిపోయి కుంగిపోయేది కూడా కర్తృత్వమే. అసలు సత్యానికి ఈ ప్రారంధాలకి ఈ కర్తృత్వాలకి ఈ భావాలకి ఈ తలంపులకి ఏమీ సంబంధం లేదు. మీకు సబ్జెక్టు కనుక అర్థమవుతుంటే అప్పుడు మీ ప్రారంభం కూడా అనిపించక్కర్లేదు. ఇప్పుడు నువ్వు దేహంతో విడిపోయావు అనుకో, దేహంతో విడిపోవడం అంటే దేహాన్ని చంపేసుకోమని కాదు, ఆ దేహమే దేహము నేను అనే తలంపు నుంచి విడిపోయావు అనుకో, ఆ దేహాన్ని ప్రారంభం నడిపిస్తే నీకేం అంటదు ముట్టదది. కొంతమంది అంటూ ఉంటారు, మేము ప్రారంభం అనుభవిస్తున్నాం ఉండదు. అనుభవించుకోడు ఎవడు లోపల, నీ లోపల జ్ఞానం అనిపిస్తుందా, లేకపోతే నీ హృదయంలో ప్రారంభం సత్యం అనిపిస్తుందా, లేకపోతే చావు లేని వస్తువు ప్రారంభం అనిపిస్తుందా? ఎవరు అనిపిస్తున్నారు? దేహంతో తాదాత్మ్యం పొందేవాడు అనిపిస్తున్నాడు. వాళ్ళని సెపరేట్ అయిపోతే నీకు ఇంకా దేహం కూడా ఏముంది? అది ఏ రోజున ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. అది హైదరాబాద్లో ఉండాలో, పాలకల్లో ఉండాలో, నరసాపురంలో ఉండాలో, ఆ ప్రారంభాన్ని బట్టి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. ప్రారంభం అయిపోయిన వెంటనే చచ్చిపోతుంది. దాని గొడవ నీకేలా? జ్ఞానానికి ప్రారంభం లేదే, సత్యానికి ప్రారంభం లేదే, బ్రహ్మముకు ప్రారంభం లేదే, భగవంతుడికి ప్రారంభం లేదే, వాడు ఒక ప్రకృతి మండలంతో సంబంధం లేదు, వాడికి ప్రారంభం ఏంటి? వాడు విభజన. కొంతమంది అంటూ ఉంటారు, మీ ప్రారంభం అనుభవిస్తున్నాడు, ప్రారంభం అనుభవిస్తున్నాడు. ఆ ప్రారంభం మంచిగా ఉన్నప్పుడు తుంగిపోతూ ఉంటారు, ఆ ప్రారంభం చెడ్డగా ఉన్నప్పుడు తుంగిపోతూ ఉంటారు. అదే తిందరతనం అంటున్నారు భగవాన్. మన గుడి చుట్టూరి తిరగటానికి తిందరతనాన్ని పోగొట్టుకోవటం లేదు. మన గుడి చుట్టూరి తిరిగి ఆ పొంగిపోవటం తిందరతనం, పొంగిపోవటం తిందరతనం. ఆ తిందరతనం పోతే నీకు జ్ఞానం వచ్చేస్తుంది అంటున్నారు. ఒక నిజంగా నీకు చెడ్డ ప్రారంభం, చెడ్డ ప్రారంభంలో ఉన్నారనుకోండి, మీ దేహాన్ని చెడ్డ ప్రారంభం ఆడిస్తుంది అనుకోండి, అది మీరు కాదు కదా. ముందు అందులోంచి విడుదల పొందండి. నేను అనుభవిస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, అందులోంచి విడుదల పొందుతూ ఉన్నది. అది ఇప్పుడే ఇక్కడే నీ శరీరం చనిపోకముందే, నీ శరీరం శవమవకముందే ఇక్కడ పొందుతావు. అంటే ప్రారంభాన్ని ఇప్పుడు కూడా తీసేస్తున్నారు. అంటే భగవాన్ ఉద్దేశం ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని సింహ సుఖ సింహాసనం మీద కూర్చోబెట్టేది. మీరు ఈ కష్టాల మధ్యలో ఉన్నారనుకోండి, ఊరికి అనుకుందాం బాహ్యంగా, కానీ మిమ్మల్ని సుఖం విడిచిపెట్టకూడదు. ఆ పరిస్థితిని తీసుకెళ్లాలని ఇది బోధ. ఈ బోధ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని సుఖస్వరూపులు చేయటానికి. బాధ కోసం బోధ ఎందుకు? మిమ్మల్ని సుఖి చేయటానికి బోధ. అది ఏదిగా ఉందో అది నువ్వు సంపాదించక్కర్లేదు, గుర్తిస్తే సరిపడుతుంది. అది ఆత్మ నీకు తెలియకపోయినా అది అదిగానే ఉంది. నీ ఆత్మ నీకు తెలియకపోయినా అది అదిగానే ఉంది. కానీ జ్ఞానం వల్ల ఏంటంటే దాని తాలూకు గుర్తింపు వస్తుంది. దాని తాలూకు గుర్తింపు వచ్చిన మరుక్షణంలో నీకు అమరత్వం వస్తుంది. అమరత్వం అంటే మరణం నుంచి విడుదల పొందుతావు. దానికి శాస్త్రం ఏం చెప్పాడంటే, దోసకాయ మనం కొయ్యక్కర్లేదు. దోసకాయ మామూలు సహజంగా పాదులోంచి విడిపోతుంది. అది తయారైన వెంటనే దోసకాయ ఎలా విడిపోతుంది? దోసకాయ తీగ, దోస తీగను చూడండి, ఆ దోసకాయ సహజంగానే విడిపోతుంది. తీగులోంచి దోసకాయ సహజంగానే విడిపోతుంది, నొప్పి లేకుండా తీగులో సహజంగా విడిపోతుంది. అంత సహజంగా మనకు జ్ఞానం వచ్చినప్పుడు బంధం నుంచి విడిపోతాం. దోసకాయ ఆ పాదులోంచి తీగులోంచి విడిపోయినట్టు, ఏమి నొప్పి లేకుండా, కొంచెం కూడా నొప్పి లేకుండా. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వస్తాం, అవిద్య నుంచి విద్యలోకి వస్తాం, చీకట్లోంచి వెలుగులోకి వస్తాం, మృత్యు నుంచి అమృతత్వంలోకి వస్తాం. ఇది ఫైనల్. మనం ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే, ఏదో పండు నిమ్మకాయో లేకపోతే పొట్లకాయో లేకపోతే ఏదో పట్టుకెళ్తాం. ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏదో పట్టుకెళ్తాం కదా, ఏదో అరటిపండు ఏదో పట్టుకెళ్తాం. సరిగ్గా ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు శివుడి దగ్గర అరటిపండు పెట్టి మన అజ్ఞానం మట్టుకు లోపల దాచేసుకుంటాం. ఇది అది కనపడకూడదు, కనపడితే తీసేస్తాడు. మన అహంకారాన్ని మట్టుకు లోపల దాచేసుకుని మనం పట్టుకుని అరటిపండు మట్టుకాయని ఎదురుకుండా పెడతాం. మన అహంకారం మట్టుకు లోపల ఎక్కడెక్కడో దాచేసుకుంటాం. దాచేసుకుని మనం అరటిపండు పట్టుకెళ్తే అది మట్టుకు అది మొక్క ఎదురుకుండా పెడతాం. ఆ పంతులు గారు ఏమంటారంటే ఇష్టప్రాప్తి నీకున్న కోరికలు నడవేరుగాకని ఆయన అంటారు. మన దగ్గర ఉండి అచ్చిపోలేదు పుచ్చుకుంటారు ఆయననే వేసి పుట్టుకుని ఏమంటారంటే నీకున్న కోరిక నెరవేరుగాక. ఈ అచ్చిపల్లి ఈ అచ్చిపల్లి పెట్టి అంటే ఆ కోరికలు నెరవేరటం కూడా అక్కడికి ఆగిపోతుంది. ఇదంతా ప్రకృతి మండలంలో కూడా మన అహంకారాన్ని మళ్ళీ దాచేసుకుంటాం కదా, ఆయన కనపడకుండా కూడా దాచేసుకుంటాం. ఏదైతే ఆయన తెలుసుకోవడానికి అడ్డొస్తుందో అది ఆయన కనపడినకం ఈ అచ్చిపల్లి వేసుకెళ్తాం. అది ఇంకోటి నేర్చుకోని ముందు భగవంతుడికి పట్టుకెళ్ళిందనే ఇతరులకు ఇచ్చిందనే అది శుభ్రంగా ఉంటే కూడా దాచివ్వకండి. అసలు మనలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు అజ్ఞానం తొలగించుకుని అజ్ఞానం తొలగించమని ప్రార్థించు దాచేసుకుంటున్నామని కనపడకుండా అది పోతేనే కానీ జ్ఞానం రాదు. అంటే ఈ చూచేవాడికి చూడబడేవాడికి ఈ ద్వైతాలకి ద్వైతీ భావనకి మనం అనుకునే మాటలకి మనం అనుకునే మాటలకి ఈ జీవి లోకంలో జరిగిన సంఘటనలకి ఎన్నిటికి అసలు వస్తువు అత్యతంగా ఉంది. అక్కడ చూచేవాడు లేడు చూడబడేవాడు లేడు అక్కడ అక్కడ ద్వైతులు లేదు. అక్కడ ద్వైతులోంచి గొడవలన్నీ వస్తున్నాయి. ద్వైతులోంచి కోరిక వస్తుంది, ద్వైతులోంచి భయం వస్తుంది, ఇవన్నీ ద్వైతులోంచి వస్తున్నాయి. అక్కడ చూచేవాడు లేడు చూడబడేవాడు లేడు. అక్కడ చూచేవాడు లేడు చూడబడేవాడు లేడు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. అది ఉండటం వల్ల తిరిగిపడుతుంది కానీ అది ఉండటం వల్ల తిరిగిపడుతూ ఉంటుంది కానీ బాహ్యమైన సహాయం ఒక్కర్లేదు. ఏకమక్షరం ఇది నిరంతరం. క్షరము అక్షరం, క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించి ఉండేది. ఎప్పుడు ఉండేది, అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఉండేది. నాశనం ఎలా ఉంటుందో తెలియదు. అది పంచభూతాలకు అయితే అగ్ని చేత దహించబడదు, నీరు చేత తడింపబడదు. పుట్టుకు లేదు చావు లేదు, దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు. దానికి అది క్షరం కాదు అక్షరం. అది ఒకటిగానే ఉంది, రెండుగా లేదు, మూడుగా లేదు, పదిగా లేదు, ఒకటిగానే ఉంది. ఆ ఒకటి మీద మిగతాన్ని కల్పించబడ్డాయి. అక్షరమైందే క్షరాలన్నీ కల్పింపబడ్డాయి. నాశనం లేని వస్తువు అయిందే నాశనం అవన్నీ కల్పించబడ్డాయి. సత్యమైన వస్తువు అయిందే అసత్యమైన వస్తువు అని కల్పింపబడ్డాయి. ఏకమక్షరం అది ఒంటిగానే ఉంది, నాశనం లేక ఉందాము. ఏకమక్షరం హృదయ నిరంతరం. ఏకమక్షరం ఇది నిరంతరం. అది హృదయంలో ఎప్పుడు నిరంతరముగా తనంతర తానిగా హృదయంలో ఉంది, నిరంతరము ఉంది. అంటే మనకి జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, ఎన్ని అవస్థలు చూడండి, నిద్ర అవస్థ, అన్ని అవస్థల్లో ఉంది, అన్ని కాలాల్లో ఉంది. మీ శరీరం యొక్క చావు చోటు సంబంధం లేదు, పుట్టుకతో సంబంధం లేకుండా ఉంది. చావు పుట్టుకలతో సంబంధం లేకుండా ఉంది, అవస్థలతో సంబంధం లేకుండా, కాలాలతో సంబంధం లేకుండా ఉంది. అదృష్ట దురదృష్టాలతో, ప్రారంభాలతోటి, లేకపోతే ఆగామి సంచితాలు కర్మలతో సంబంధం లేకుండా ఉంది. ద్వంద్వాలకి ద్వయీభావానికి అతీతంగా ఉంది. ఏకమక్షరం హృదయం నిరంతరము. అది హృదయంలో మీ స్పిరిచువల్ హార్ట్ లో నిరంతరము ఉంది. అది లేని క్షణం అంటూ లేదు. నువ్వు కాని దాంట్లోంచి విడుదల పొందుతావు, కానీ ఏదైతే ఉన్నా దాంట్లోంచి ఎలా విడుదల పొందుతావు? నేను మిమ్మల్ని చూడలేదని, మీరు నన్ను చూడలేదని అనుకుంటా ఉంటాను. అది చూడటానికి వేరుగా, ఆత్మలో చూస్తే వేరుగా ఉన్నావు. మిమ్మల్ని చూడలేదని నేను అనుకోవచ్చు, నన్ను చూడలేదని మీరు అనుకోవచ్చు. ఈ చూడటం చూడబడటం అనేది మనస్సుకు సంబంధించిన విషయాలు. ఆత్మ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం చూసేది లేదు, చూడబడదు. అసలు వేరుగా ఉంటే కదా చూడటానికి. మనకు వేరుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడాలనిపిస్తుంది, బయటగా ఉన్నప్పుడు ఏముండదు. వాడిని చూడాలని, వీరిని చూడాలని మనం అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు వేరుగా ఉన్నామని అర్థం. వేరుగా ఉన్నప్పుడు చూడాలనిపిస్తుంది, ఆత్మగా ఉన్నప్పుడు చూడాలనిపించడానికి వాడు మనం ఒకటే. ఏకమక్షరం ఇది నిరంతరం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అది కాలాలతో సంబంధం లేకుండా, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా అది ఉంది. ఎలా ఉండాలో అలా ఉంది. ఎక్కడ ఉన్న హృదయంలో ఉంది. అంతటా ఉంది, హృదయంలో కూడా ఉంది. అంతటా ఉంది, హృదయంలో కూడా ఉంది. కానీ కృష్ణుడు అంత స్పష్టంగా మీ హృదయంలో ఉన్నాను, మీ హృదయంలో ఉన్నాను. ఈ విషయం మీద రమణ మహర్షి గారి దగ్గర చర్చ వచ్చింది. ఏమంటే వాసుదేవ స్వామి వారు ఉన్నారు, స్వామివారు అంతటా ఉన్నారు కదా. వాసుదేవ స్వామి వారు అంతటా ఉన్నప్పుడు మరి మీ హృదయంలో ఉన్నాను, మీ హృదయంలో ఉన్నాను గీత చెప్పాడు. అంతటా ఉన్న వ్యక్తి హృదయంలో ఉన్నాను ఎలా చెప్పటం ఏంటని అడిగారు భగవాన్. భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నప్పుడు మీ హృదయంలో ఉన్నాను గీతలో చెప్పాడు. అంతటా ఉన్న వ్యక్తి మీ హృదయంలో ఉన్నాను ఎందుకు చెప్పవలసి వచ్చిందని ఒకసారి చర్చ వచ్చింది దీని గురించి. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకుంటున్నావు అన్నాడు అడిగిన వాడిని. నేను లోపలే ఉన్నాను అనుకుంటున్నాను అన్నాడు. నువ్వు బయట ఉన్నావా లోపల ఉన్నావా అని అడిగారు భగవాన్. ఇప్పుడు నేను లోపలే ఉన్నాను. నువ్వు ప్రతి మనిషి నేను లోపలే ఉన్నాననుకుంటాడు. లోపలే ఉన్నావా నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీ లోపల కేంద్రం చూపించాలి కాబట్టి హృదయంలో ఉన్నానని అన్నాడు. అది సాపేక్షక జ్ఞానం, నీకోసం చెప్పింది అది నగరీ సత్యం కాదు, నీకు అర్థం అవటం కోసం చెప్పాడు అని చెప్పాడు. ఇప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు నువ్వు అంటున్నావు కదా, నీ హృదయం ఏదో కేంద్రం చూపించాడు, ఆ కేంద్రం నువ్వు చూడకుండా అంతటా ఉన్నవాడు నీకు అర్థం అవ్వడదు. ఇక్కడ ఇక్కడ నువ్వు హృదయంలో ఉన్నవాడు నీకు తెలిస్తే అంతటా ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడు అంతటా ఉన్నాడు అనే సంగతి నీకు తెలిసినప్పుడు భేదబుద్ధి నశిస్తుంది. భేదబుద్ధి నశించినప్పుడు అమృతత్వం పొందుతావు. మనకి దేహంగా ఉన్నప్పుడు చూడాలనిపిస్తుంది, మనసుగా ఉన్నప్పుడు చూడాలనిపిస్తుంది, ఆత్మగా ఉంటే ఎవరిని చూస్తాం? మనకు వేరుగా ఉన్నప్పుడు చూడాలనిపిస్తుంది, కానీ అసలు వేరుగానే లేనప్పుడు ఇంకెవరిని చూస్తాం? భాషచే స్వయం, ఇది మీరు బాగా అర్థం చెప్ప అది అది ఉండటం వల్లది ప్రకాశిస్తాను. అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఉందని తెలియడానికి సూర్యుడు లైట్ ఉండాలి, లేకపోతే కరెంటు పవర్ సహాయం ఉండాలి, పవర్ సహాయం ఉండాలి, లేకపోతే సూర్యుడు సహాయం ఉండాలి, అది ఈ పుస్తకం ఉన్నట్టు మనకు తెలియదు. ఆ హృదయంలో ఉన్న వస్తువు తెలియడానికి పంచభూతాలతో సంబంధం లేదు, సూర్యచంద్రుడితో సంబంధం లేదు, నక్షత్రాలతో సంబంధం లేదు, కరెంటుతో సంబంధం లేదు. ఆ హృదయంలో ఉన్న సద్వస్తు ఎటువంటి తట్టింది, అది ఉండటం వల్లనే తెలియబడతా ఉంటుంది, కానీ బయట సహాయం లైట్ సహాయం అక్కర్లేదు. అక్షరం విధి నిరంతరం భాషతే స్వయం లిఖితే కథం, అది ఉండటం వల్లది తెలియబడతా ఉంటుంది. అది మాటలకు అందదు, ఇంద్రియాలకు అందదు, నూరితో చెప్పేది కాదు, దాని స్వరూపం మౌనం. దాన్ని అక్షరాలతో నూరితో ఎలా చెప్పమంటావు, కాగితం మీద ఎలా రాయమంటావు. ఇంకోటి ఇక్కడ వస్తువుకి ఫలకాంక్ష లేదు, మనం కూడా ఫలకాంక్ష లేకుండా పనిచేస్తే వస్తువు ఇరుకులోకి వచ్చేస్తుంది. చాలామంది భయం ఏంటంటే మనం పని చేస్తున్నాం, ఆ ఫలితం మీద కాంక్ష లేకపోతే రాదేమో, ఏది ఆ కర్మ ఫల ఫలితం రాదేమో అనుకుంటాం. మీరు దాని తాలూకు స్పృహ లేకపోతే ఎక్కువ వస్తుంది. అదే భగవాన్ చెప్పారు కదా, అడిగిన వాడికి భగవంతుడు అడిగింది ఇస్తాడు, అడగడం వాడికి అన్ని ఇచ్చి మూడు కూడా మోక్షం కూడా ఇస్తాడు. అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు, ఏంటి దేవుడు అడిగిన దానికే పరిమితం అయిపోతుందట. మీరు ఏం అడగకపోతే అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. అది దాని స్వరూపమే ఎంజాయ్మెంట్, దాన్ని దాన్ని ఎంజాయ్ చేస్తా ఉంది. మీకు ఎంజాయ్మెంట్కి ఏం కొరత ఉండదు. బాహ్య సుఖాల వల్ల రోత వస్తుంది మీకు, దాని సుఖం వల్ల రోత రాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అనిపిస్తున్నట్టు ఉంటుంది. అటువంటి సద్వస్తు గురించి ఎలా రాయమంటావు, ఎలా చెప్పమంటావు? చెప్పటానికి అందదు, రాయటానికి అందదు, పోనీ ఎలా ఉంటుందని నిర్వచనం చెప్పడానికి అందదు. అధివచనం నిర్వచనం చెప్పలేము, ఇది ఇట్టిది ఎలా ఉంది అని నిర్వచనం చెప్పటాను, నిర్వచనం చెప్పలేము, రాయలేము, మాట్లాడలేము, కానీ అనుభవం, కానీ అనుభవానికి స్పష్టం కాదు, ఆందుతూ ఉంటుంది. ఇది నీకు డైరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. అది అన్ని శరీరం, ఈ శరీరం నీదన్న సంగతి ఇప్పుడు నీకు అంత స్పష్టంగా తెలుస్తుందో, ఆ లోపలైన వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అంత స్పష్టంగా నీకు అది ఎరుకులోకి వస్తుంది. అప్పుడు అది ఎరుకులోకి వచ్చినప్పుడు ఏంటండి, ఇంతవరకు నువ్వు ఎన్న విషయాల మీద దాని గురించి విన్నావు కదా, నువ్వు లోపల సద్వస్తువు గురించి ఎంతవరకు నువ్వు ఉన్న విషయాల మీద కూడా అది ఎగటి పడుతుంది అనుభవంలోకి వచ్చినప్పుడు. అదే జుర్రుకో, అదే జుర్రుకోవాలనిపిస్తుంది. దాని గురించి ఎంతవరకు నువ్వు ఎన్న విషయాల మీద కూడా ఎగటి పడుతుంది. అయితే బ్రాహ్మీ స్థితి పొందిన వాడు బ్రహ్మం గురించి చెప్పటం కూడా దయ కారణంగానే కానీ ఇంకో కారణంగా వాడు చెప్పలేడు అసలు. అంటే ఇంతవరకు విన్న విషయాల మీద కూడా నీకు ఎందుకు వెగటే పడుతుందంటే అక్కడ దాని తాలూకు శాంతి అట్టిది, దాని తాలూకు ఆనందం అట్టిది, దాని తాలూకు భాగ్యం అట్టిది. అది వెగటలేనిది, అది ఏ రకమైన వికారము లేనిది, వెగటలేనిది, అది వర్ణించలేము, వర్ణించి చెప్పలేము. అది లేదంటే ఉంది, అది అనుభవిక వైద్యం. అది కృష్ణుడికి తొమ్మిది అధ్యాయంలో చెప్పాడు, నువ్వు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించవచ్చు అన్నాడు. ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా ప్రత్యక్షంగా నువ్వు ఆ వస్తువును అనుభవించవచ్చు. ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాదు, డైరెక్ట్గా వస్తువును అనుభవించవచ్చు. మంచిది ఉన్నదల్లా ఒకటి, నీకు తెలుసున్నదే తెలియపోయినది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల శివుడిలో ఉన్న దయ ఏంటమ్మా, శివుడిలో ఉన్న కారణం ఏమిటి, మన మనసును లయింపజేయటం, అంతకంటే దయ ఏం కావాలి మనకి. బ్రహ్మం ఎక్కడుందో మన మనసును అక్కడికి తీసుకెళ్తాంటే, పరమేశ్వరుడు దయ వల్ల అక్కడికి వెళుతామంటే, పరమేశ్వరుడు మనకు చూపించవలసిన అంతకు మించిన దయ ఏముంది. బ్రహ్మం ఎక్కడ ఉందో అక్కడికి తీసుకెళ్తున్నాడు అనుకోండి, మన మనస్సుని, మన మనస్సును అక్కడ తోలికెళ్తున్నాడు అనుకోండి, అంతకంటే మన పట్ల చూపించవలసిన దయ ఏముంది.
ఎక్కడ సుఖం ఉందో ఎక్కడ శాంతి ఉందో మన మనస్సును అక్కడ తోలికెడుతున్నాడు అనుకోండి ఈశ్వరుడు. అంతకంటే మన మీద ఏం చూపించడానికి దయ్యం ఉంది, అంతకంటే మించిన దయ్యం, అంతకంటే మించిన ప్రసన్నత్వం, అంతకంటే మించిన కారుణ్యం ఏముంది? మనకి ఏది మంచో అసలు మనకు ఇంతవరకు మనకి ఏది మంచో అది అడగటం కూడా శివుని అడగటానికి మనకి చేతకారే. మనకి ఏది మంచో మనకే తెలియదు, మనకే తెలియనప్పుడు ఇంకా ఆయన అడుగుతాం. మనకి ఏది మంచో మనకు తెలియదు, మనకే తెలియనప్పుడు ఇంకా అడగటం ఎలా అడుగుతాం? అడగలేము. మనకి ఏది మంచో మనకే తెలియదు, మన మంచి కూడా మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు, మనకి ఏది మంచిదో మనకంటే కూడా ఎక్కువ ఆయనకే తెలుసు. ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భగవ ఓం నమో భగవతే రుద్రాయ. శివుడు ఈశ్వరుడు మనకు అనేక మంచిని చేయొచ్చు, మనకు అనేక మంచి అయినా చేయొచ్చు, కానీ మనస్సుని ఆ మనస్సును సమాయత్తం చేసి సత్యం వైపుకి మళ్ళించుకు వెళ్ళిపోతున్నాడు అనుకోండి మనస్సుకి, అంతకంటే ఆయన ఆయన చూపించిన కరుణలో దీనితో సమానమైంది ఇంకోటి లేదు. భగవంతుడు అనేక మంచులు మనకు చేయొచ్చు, దీనికి మించిన మంచిని ఏమి లేదండి. కానీ అది అడగాలి ఆయన దయవల్ల మనకి ఇవ్వాలి, కానీ ఆయన మనకు అడగటం కూడా చేత కాదు, అడగలేని కూడా అది అడగటమే చేత కాదు. ఓం నమః శివాయ, 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 ఓం నమో భగవతే రుద్రాయ, 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 ఓం నమో భగవతే రుద్రాయ. మీరు ఒకరిని ఒకరు అనుకరణ చేయొద్దు, మీ పరిస్థితిని బట్టి మీరు కాలక్షేపం చేయండి. ఎవరో అలా ఉన్నారో మనం కూడా అలా ఉన్నాం అలా ఉండకండి. మీ పద్ధతిని బట్టి మీరు కాలక్షేపం చేయండి. అందుకని అనుకరణ వద్దు, వారు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉందాం అలా అనుకరణ వద్దు. ఓ సబ్జెక్ట్ మీటికి బాగా అర్థం చేసుకోండి. మీరు ఒకరిని ఒకరు అనుకరణ చేయొద్దు, మీ పరిస్థితిని బట్టి మీరు కాలక్షేపం చేయండి. ఎవరో అలా ఉన్నారో మనం కూడా అలా ఉందాం అలా ఉండకండి. మీ పద్ధతిని బట్టి మీరు కాలక్షేపం చేయండి. అందుకని అనుకరణ వద్దు, వారు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉందాం అలా అనుకరణ వద్దు. ఓ సబ్జెక్ట్ మీటికి బాగా అర్థం చేసుకోండి. మీ పరిస్థితి అర్థం చేసుకుని మీరు ఎలా ఉండాలో అలా ఉండండి, అనుకరణ వద్దు. మీరు ఎలా ఉండాలో మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీరు ఎలా ఉండాలో అలా ఉంటే వారు ఎలా ఉన్నారో వారు మీ గురికిలోకి వస్తారు. అంటే ఈశ్వరుని దయ వల్ల మనకి ఎటువంటి శాంతి జరుగుతుందంటే కైలాసం ఇస్తాన వద్దంటాం. ఇంకా ఆ కైలాసం కూడా దీనితో సమానమైనది కాదని తెలుస్తూ ఉంటుంది. దానికి రమణ మహర్షి గారు ఒక ఉదాహరణ చెప్పేవారు. పచ్చగడ్డి తినే దూడ ఒట్టి ఎండుగడ్డి కోసం కనిపెట్టుకుండదని రమణ మహర్షి గారు అన్నారు. పచ్చగడ్డి తింటామనుకోండి దూడ, దాని పక్కన పెట్టుకెళ్ళి ఎండుగడ్డి పెట్టామనుకోండి, అది చూడా చూడదు తినా తినదు. ఆ స్థాయికి మనం రావాలి. ఆ సుఖం మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు భగవంతుడు వచ్చి నేను కైలాసానికి పంపిస్తానన్నా ఇష్టం లేక కాదు, అవసరం లేదంట. ఇష్టం లేక కాదు, అవసరం లేదంట. అటువంటి హృదయం ఈ సుఖం పొందినప్పుడు, ఆ శాంతి పొందినప్పుడు, పొంగేసి మన ఇక్కడ పొంగి మన సహస్రాలను ముంచినప్పుడు, ముంచేస్తున్నప్పుడు తెలుస్తుంది శాస్త్రంలో చెప్పిన ప్రతి అక్షరం కూడా సత్యమని. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల,
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల